మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే రజనీ గారి మీరు నేను ఒక షో కార్యక్రమం అక్టోబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో హాయ్ నమస్తే, యాల్ లిజనింగ్ టు మీరు నేను ఒక షో విత్ మీ రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. గత 18 రోజులుగా అంటే గత కొన్ని రోజుల నుంచి మనం చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి, జస్ట్ బికాస్ ఈ ఆర్టీసీ సమ్మె వల్ల. సో ఒక ఏంటంటే ప్రతి ఒక్క కామన్ పర్సన్కి బస్సెస్ లేకపోతే ఎంత ఇబ్బంది ఎదుర్కొంటామో మనందరికీ తెలుసు. ఓకే, సో యాజ్ ఏ ప్యాసెంజర్గా నాకు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకు తెలుసు. కానీ అసలు ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ అనుకుంటున్నారు బస్సెస్ నడుస్తలేవు, వాళ్ళకేంది, వాళ్ళకి బాగానే జీతాలు వస్తాయి, వాళ్ళు బాగానే కూర్చొని పైసలు సంపాదించుకుంటున్నారు, గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఓవరాల్ ప్రాబ్లం వచ్చేసి కామన్ పర్సన్కి అని మనం అనుకుంటున్నాం. అంటే యాజ్ ఏ కామన్ పర్సన్గా మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు సమ్మె ఎందుకు జరుగుతుంది, అది చేయడానికి కారణం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, గోవర్ధన్ గారు. సో గోవర్ధన్ గారి మాటల్లోనే విందామండి. నమస్తే అండి గోవర్ధన్ గారు.
నమస్కారం అండి.
సో
చెప్పండి. గోవర్ధన్ మధురాజ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈనాడు మీరు ఎవరెత్తినటువంటి సమస్యలు ఉన్నాయో ఈరోజు ఆర్టీసీ సమ్మె వల్ల మొత్తం తెలంగాణలో సామాన్య ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఇది వాస్తవం. అయితే ఈ సమ్మెకు పురుగొల్పినటువంటి అంశాలు ఏంటివి, సరి ఈ సమ్మెకు కారణాలు ఏంటివి లోపలికి పోవాలి సార్. అయితే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే కార్మికులు ఇంటెన్షన్గా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళు సమ్మెలకు పోయినారు అని. అయితే దీని వెనుక ఉన్నటువంటి ఒక చరిత్రను, ఆర్టీసీని మనం ఒక చరిత్ర నేపథ్యంలో మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. సరి ఈ ఆర్టీసీ అనేది 1932 నిజాం హైదరాబాద్ స్టేట్లో ఇది ఏర్పాటు చేసినటువంటిది. ఇది కేవలము 27 బస్సులు 160 మంది కార్మికులతో ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఇది ప్రపంచంలో APSRTCగా ఒక రూపాన్ని సంతరించుకొని 24,000 బస్సులు 120,000 కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించి దాదాపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 11 కోట్ల జనాలకు రవాణా సౌకర్యాన్ని అందించి ప్రపంచంలోని అగ్రగామి రవాణా ప్రజా రవాణా వ్యవస్థగా రూపుదిద్దుకొని అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అయితే ఈరోజు గత 5వ తారీఖు నుండి ప్రారంభమైనటువంటి సమ్మెకు మూల కారణాలు కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఇలా నెల జీతాలు రాక, డిఏలు రాక, పనిభారంతో తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు లోనై చాలామంది డ్రైవర్లు డ్యూటీలోనే చనిపోవడం జరుగుతున్నది. ప్రధాన కారణం ఏంటంటే మీకు ఒక డేటా ఇస్తాను. తెలంగాణ ఆర్టీసీ TSRTCగా ఏర్పడ్డప్పుడు ఆర్టీసీలో 58,000 కార్మికులు ఉన్నారు. ఆ రోజు ప్రొడక్షన్ రేటు 1,25,00,000 కిలోమీటర్లు. 2019కి వచ్చే వరకు కార్మికులు 8,000 రిటైర్ అయినారు, 50,000 కార్మికులు ఉన్నారు. ప్రొడక్షన్ రేటు 1,32,00,000 పెరిగింది. అంటే ఒకవైపు కార్మికులు తగ్గుతున్నారు, మరోవైపు ప్రొడక్షన్ రేటు పెరిగింది. ఈ విధంగా కార్మికులు ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, డిపోలో పనిచేసేటువంటి ADCలకు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, పని గంటల పెంపు, వీటన్నింటిని కూడా ఈ సమస్యకు పురిగొల్పింది. దీంట్లో భాగంగానే ఈ సమస్యలను పరిష్కరించడం కోసం యాజమాన్యాన్ని, అటానమీ బాడీ, ADC ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి ఈ సమస్యలను తీసుకుపోవడం జరిగింది. దఫాదఫాలుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు పట్టించుకోకపోవడం, కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సమ్మె జరుగుతున్నది.
గోవర్ధన్ గారు మనతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హాయ్ నమస్తే అండి. హలో నమస్తే అండి. సమ్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు ఎవరో కాల్ చేశారు, బట్ సమ్ సిగ్నల్ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు 18 డేస్ నుంచి కంటిన్యూగా జరుగుతుంది కదండి, సో మీరు ఏ రకంగా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే శాలరీస్ పరంగా కానివ్వండి.
ప్రధానంగా సెప్టెంబర్ మంత్ మాకు 1వ తారీఖు జీతాలు చెల్లించాలి, కానీ గత 8 నెలలుగా 6వ తారీఖు 7వ తారీఖు వరకు కూడా చెల్లించట్లేదు.
ఎవ్రీ మంత్ మీకు 6th కి 7th కి శాలరీస్ వస్తున్నారు.
దీనివల్ల కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈఎంఐస్ బ్యాంకులో అయితే లోన్లు తీసుకున్నారో వీటి కోసం ఈఎంఐస్ ఇన్ టైంలో కట్టకపోవడం వల్ల వాళ్ళ సిబిల్ రేట్ తగ్గుతుంది. ఇలా బార్గానింగ్ మార్కెట్లో బార్గానింగ్ రేట్ తగ్గుతుంది. అట్లనే ప్రతి మ్యాక్సిమంగా దాదాపు 80% మంది కార్మికులు రెంట్ హౌజ్లలో ఉంటున్నారు. మరి ప్రొవిజన్స్కు సంబంధించి కిరాణా స్టోర్లో కానీ పిల్లల ఫీజులు కానీ ఇలాంటి తీవ్రమైనటువంటి ఒత్తిడులకు లోనై అనేక మంది తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. మానసికంగా ఒత్తిడికి లోనై కొంతమంది గుండెపోటుకు కూడా గురై చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.
సో కాలర్ ఉన్నారండి, మాట్లాడిజం. హలో, హాయ్, నమస్తే. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు మైండ్ మీడియా. ప్లీజ్ అండి, దయచేసి ఎవరైనా కాల్ చేస్తే మేక్ ష్యూర్ మీరున్న ప్లేస్లో కొంచెం సిగ్నల్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఒక 6-7 మంత్స్ నుంచి, అంటే అంతకుముందు మీకు టైంకి అంటే ఫస్ట్కి వచ్చేదా అండి శాలరీస్?
1వ తారీఖు రోజు ఖచ్చితంగా వేసేవాళ్ళు.
కారణం ఏంటి ఫస్ట్కి వచ్చే శాలరీస్ ఇప్పుడు ఈ 6th 7th ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు?
మేనేజ్మెంట్ చెప్తుంది ఏంటంటే మనకు సఫిషియెంట్గా ఫండ్స్ లేవు, మనకు సరైనటువంటి రాబడి వస్తలేదని. అయితే దీనికి క్లియర్గా ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు ఓవర్ ఆక్యుపెన్సీ రేషియో 50% ఉండేది, ఇప్పుడు అది 78% పెరిగింది. 50% ఉన్నప్పుడు 1వ తారీఖు రోజు చెల్లించిన వాళ్ళు 78% పెరిగినా కూడా ఎందుకు చెల్లించట్లేదు అనే దాంట్లోన ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది మేనేజ్మెంట్ ఈ ప్రభుత్వం కలిసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
అసలు ఆర్టీసీ నిజంగా నష్టాలలో ఉందంటారా?
తప్పండి, ఆ వాదన సరైనది కాదు. ఎందుకంటే మేము చెప్పినటువంటి డేటా ప్రకారంగా 50 ఓఆర్ నుంచి 78 పెరిగింది. అట్లనే ఈ ప్రభుత్వం ఏదైతే సబ్సిడీలు ఇస్తున్నదో ఆ సబ్సిడీలు ఫ్రీక్వెంట్గా మనకు చెల్లించట్లేదు. పూర్తిగా ఈరోజు 3,700 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయిలు పడి ఉన్నది. ఇలా వాళ్ళు చెప్తుంది ఆర్టీసీ 3,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని, కానీ ఇలా ఆర్టీసీకి దాదాపు 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 100,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఆర్టీసీకి 3,000 కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు. అయినా వాళ్ళ వాదనలో పసలేదు. వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా ఈ సంస్థను నిర్వీర్యం చేయాలి. వీళ్ళకు ఒక క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నది, ఒక మోటివ్ ఉన్నది. ఈ ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తుల్ని ఏదో విధంగా తమ సొంతం చేసుకోవాలి, తమ బలగాలకు అప్పచెప్పాలన్నటువంటి వ్యూహంలో భాగంగానే ఇలా ఇది ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నటువంటి వాదన తీసుకొస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో జరిగినటువంటి ఒక 3 ట్రాన్సాక్షన్లు నేను చెప్తాను. హైదరాబాద్ హనుమకొండ నడిబొడ్డున ఉన్నటువంటి టైర్ రిటైరింగ్ సెక్షన్ ఏదైతే ఉన్నదో 4 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్, వరంగల్ పట్టణంలో ప్రైమ్ ల్యాండ్ను అక్కడ ఉన్నటువంటి ఎంపీ పసునూరి దయాకర్ గారి బంధువులకు అప్పచెప్పడం జరిగింది. అట్లనే కరీంనగర్ పట్టణంలో నడిబొడ్డున ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్కు సంబంధించినటువంటి బంధువులకు అప్పచెప్పడం జరిగింది. అట్లనే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్కు సంబంధించి ఈ లోకల్ ఒక మినిస్టర్కు సంబంధించినటువంటి తన పేరు మీద మార్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా అపారమైనటువంటి దాదాపు 1,350 ఎకరాల ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి ఆర్టీసీకి. దీని విలువ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువలు. దీన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక మోటివ్ తప్పితే వీళ్ళకు వేరే ఇంటెన్షన్ లేదు. అట్లనే వీళ్ళు చెప్తున్నటువంటి ఏ వాదన కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉండడానికి ఏదే సహేతుకమైనటువంటి కారణం లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డ్రైవింగ్ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు. కేఎంపీఎల్ అంటే పర్ కిలోమీటర్ లీటర్, 1 లీటర్తోన 5.2 కిలోమీటర్స్ నడుపుతారు. మామూలుగా ఈ వెహికల్ ఉత్పత్తి చేసేటువంటి ఏ సంస్థలు కూడా ఆ ఇంజన్ ఎన్ని కిలోమీటర్స్ ఇస్తారని గ్యారంటీ ఇవ్వదు. దాదాపు మ్యాక్సిమంగా ఎంత స్కిల్తో నడిపినప్పటికీ కూడా వాళ్ళు 3.5-4 మించి రాదు. అయితే ఆర్టీసీ డ్రైవర్లు ఈ హైదరాబాద్ లాంటి నగరంలోనే 5.2 అడుగడుగున గేర్ను బ్రేక్ను అప్లై చేస్తూ 5.2 కిలోమీటర్స్ తీసుకొచ్చి వాళ్ళు అతి చాకచక్యంగా దాదాపు యాక్సిడెంట్ రేట్లలో మనం కంపేర్ చేస్తే ప్రపంచంలోనే మనము 0.008 మీన్ దాదాపు నిల్లు. అంత సురక్షితంగా సమయపాలనతో నడిపేటువంటి ప్రపంచ గత 18 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక అవార్డులను కైవసం చేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులపైన వీళ్ళు నష్టాలు వస్తున్నాయి అనేటువంటి వాదన అయితే చేస్తున్నారో ఇది సరైనది కాదు. ఇది వాళ్ళు ఖచ్చితంగా విడ్రాల్ చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణలే నిజమైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డులు మనకు ఎందుకు వస్తున్నాయి? మరి అట్లా వచ్చినటువంటి అవార్డులను మీరు ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇప్పుడు మీ ఫ్యామిలీస్ ఉన్నాయి కదండి, అంటే మీకు నార్మల్గా ఒక ఆర్టీసీలో పనిచేయడం పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఎలాంటి సదుపాయాలు ఉంటున్నాయి? అసలు నార్మల్గా చాలామంది ఆర్టీసీలో జాబ్ కావాలి మాకు, ఎందుకంటే అందులో చాలా ఫెసిలిటీస్ ఉంటున్నాయని అంటున్నారు, బట్ అసలు ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు?
మేము అంటే ఆర్టీసీ అనేది కార్పొరేషన్ అండి, 1950 కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డది. దీనికి డైరెక్ట్ ఎంప్లాయరు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కానీ మీకు బోర్డు ఉంటుంది, అటానమీ బాడీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే ఈ పరిపాలన ఈ యాజమాన్య విధానాలు కొనసాగుతుంటాయి. మాకు ఆర్టీసీ బోర్డుకు సంబంధించినటువంటి ఈడీలు ఎవరైతే ఉంటారో, అసలుకి ఈ ఈడీల యొక్క దాదాపు ఒక 20 ఈడీలు ఉన్నారు. ఆ 20 ఈడీలు వాళ్ళు ఎవరు ఏం పని చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ఒకటి ఏంటంటే ఒక ఆపరేషన్, ప్రజా రవాణా వ్యవస్థ అనేది ప్రజల్ని ఒక గమ్యస్థానం ఒక స్థానం నుండి ఇంకో గమ్యస్థానానికి తీసుకుపోవడమే అకార్డింగ్ టు కంపెనీ యాక్ట్ ఆర్టికల్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆర్టికల్స్ అసోసియేషన్ అంటే వీళ్ళు ఏం పని చేస్తారు, ఆ పనిచేసినటువంటి కార్యక్రమానికి వినియోగించుకున్నటువంటి కార్మికులకు పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించాలనేది ఈ కంపెనీ యాక్టులో పొందుపడుతుంటుంది. కానీ ఈరోజు ఈ ఈడీ వ్యవస్థ ఒకరికి పొందడం లేదు, ఒకరు చూసినటువంటి ఫైల్ ఇంకొక ఆయన చూస్తాడు, ఆయన రిమార్క్ చేస్తే ఇంకొకటి రిమార్క్ చేస్తాడు, ఇలా జాప్యం చేస్తున్నాడు. అయితేనే మీరు అడిగినటువంటి ఫెసిలిటీస్ అసలుకి మాకు మేముగా ఏర్పాటు చేసుకున్నట్టు వైద్య సౌకర్యం, ఇవాళ హైదరాబాద్ నడిబడిన తార్నాకలో దాదాపు హాస్పిటల్ ఉంది, అది ఆనాడు మా పూర్వీకులు మా ముందు తరాలు రూపాయి కాంట్రిబ్యూట్ చేసుకుని సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి హాస్పిటల్. ఆ హాస్పిటల్ ద్వారానే మేము కార్పొరేషన్ ద్వారా మాకు కొంత వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. కానీ చెప్పినట్టు అది నిజమే, దాని ద్వారా కార్మికులకు ఒక మేరకు ఆరోగ్య ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా ఫార్మసీని ప్రైవేట్ పరం చేయడము, ఆ ప్రైవేట్ పరంలో ఈ ఫార్మసీకి సంబంధించినటువంటి మందు నాసిరకమైనటువంటి మందులు ఇవ్వడము, సరైన మాకేదైతే జనాభా ఉన్నదో కార్మికులు ఉన్నారో దానికి తగినంత డాక్టర్లు లేకపోవడం, ఇవన్నిటి ఉండగా కార్మికులు ఈరోజు మనము ఒక ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఆ రోజు మొత్తం అక్కడనే
ఎక్కువ ప్రాసెస్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు
చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 1000 వస్తుంటారు, దానికి తగినటువంటి కౌంటర్లు ఉండవు, డాక్టర్లు ఉండరు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒక రోజు డాక్టర్ను కనీసం కన్సల్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. కనుక ఈ మేమేం చేస్తున్నాం, తెలంగాణ జాతీయ మధ్యనగా మేము ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం, హాస్పిటల్ను మెరుగుపరచాలా, విస్తృతమైనటువంటి దాదాపు 20 వైశాల్యంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ను కార్పొరేట్ స్థాయికి పెంచాలా. ఈరోజు వాళ్ళు బయటికి రెఫర్ చేస్తున్నారు కొన్ని కేసులకు సంబంధించి,
చాలా మందికి
ఈ బయటికి రెఫర్ చేయడం వల్ల నెలకు దాదాపు 70-80 లక్షల రూపాయలు కార్పొరేషన్ వాళ్ళకి చెల్లిస్తుంది. అవే టెస్టులు మన దగ్గర చేస్తే దాదాపు నెలకు 3-4 లక్షల కన్నా ఎక్కువ కావు. ఇట్లా మనకు ఉన్నటువంటి అయితే ఆదాయం ఉన్నదో ఈ రూపంలో దుర్వినియోగం అవుతున్నది. కానీ దుర్వినియోగం అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక మంచి పరిణామం ఏంటంటే యూనియన్ల ఒత్తిడి వల్ల తెలంగాణ మజూర్ యూనియన్ ఏదైతే మేము ప్రపోజల్ చేసినామో విదేశాల నుండి కంపెనీల నుంచి మనము ఈ డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ మెషినరీస్ పెట్టడం, ఇక్కడనే డయాగ్నోస్టిక్ చేయడం వల్ల కొంత కార్మికులకు అన్ని రకాలైనటువంటి కొన్ని విషయాల్లో తప్పితే దాదాపు 90% టెస్టులు అక్కడ చేయడానికి అవకాశం ఉంది ఈరోజు.
ఓకే, సో ఒకసారి మేము నంబర్స్ చెప్దామండి, ఎవరన్నా దీని గురించి మాట్లాడాలంటే మనకి కాల్ చేస్తారు. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారండి మనకి సమ్మె జరుగుతుంది, సో దీనిపైన మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మాకు పాస్ ఆన్ చేయాలన్నా మాకు కాల్ చేయొచ్చండి. మా నంబర్స్ వచ్చేసి ఇండియా నుంచి మీరు కాల్ చేయాలంటే 9885555672, యుఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ నుంచి కాల్ చేయాలంటే 4843643471, స్కైప్ ఐడి ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చండి. mind.media వింటుండండి, మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా అండ్ యూఆర్ లిస్నింగ్ టు మీరు నేను ఒక షో విత్ మీ రజనీతో అండ్ ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో గోవర్ధన్ గారు ఉన్నారండి. సో ఈ ఆర్టీసీ సమ్మె గురించి వాళ్ళ సమస్యల గురించి మనతో మాట్లాడాలనుకున్నారు. సో చెప్పండి గోవర్ధన్ గారు, ఇంకా మరికొన్ని వివరాలు చెప్పండి మాకు.
ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పోవడానికి కారణాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ప్రభుత్వం మనం చేస్తున్నటువంటి డిమాండ్ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్ అలా జీతభత్యాల గురించి కాదు, మనం ఈ ప్రజా రవాణా వ్యవస్థని కాపాడుకోవాలి. ఈరోజు పేద ప్రజలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మధ్య పేద తరగతి ప్రజలు ఉన్నారు. దాదాపు రోజు 1,00,000 ప్రయాణికులను ఒక గమ్యస్థానం నుండి మరో గమ్యస్థానానికి చేరవేస్తూ ప్రజల జీవనంలో ఒక భాగమైనటువంటి రవాణా వ్యవస్థను ఈరోజు ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. కారణం, ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి 10,400 బస్సులలో దాదాపు 4,000 బస్సులు రోడ్డు మీద నడపడానికి వీలుగానివి, అన్ఫిట్ అయినటువంటి బస్సులు, స్క్రాప్లో ఉన్నటువంటి బస్సులను తిప్పుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కొండగట్టు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, ఇది దాదాపు కొండగట్టు యాక్సిడెంటు జరగడానికి ఎంత నిర్లక్ష్యం అంటే యాజమాన్యము. అసలుకి ఆ బస్సుకు సంబంధించి అది టెక్నికల్గా అన్ఫిట్ ఆ బస్సు. ఆయన ఓవర్ దాదాపు బస్సులో దాదాపు 55 ప్రయాణికులను మాత్రమే అలో చేయాల్సి ఉంటే దాదాపు 140 దాకా దాంట్లో కిక్కిర్చిన ప్రయాణికులతో పోవడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో దాదాపు 68 చనిపోవడం జరిగింది. అయితే ఇట్లా ఈ మేజర్ యాక్సిడెంట్స్ మనము ఇంత స్కిల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 0.008 అంటే దాదాపు నిల్లున్నటువంటి యాక్సిడెంట్ రేట్ను ఇలాంటి మేజర్ సంఘటన జరగడం వల్ల ఇంత మంచి రవాణా సౌకర్యం కలిగిస్తున్నటువంటి ఆర్టీసీకి తప్పుడు పేరు వస్తుంది. అయితే మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఇవాళ ఈ స్క్రాప్ బస్సుల స్థానంలో కొత్త బస్సులను పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,600 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య 3,000 పెరిగింది. ఈ పెరగడం వల్ల ప్రజలకు సరైనటువంటి రవాణా సౌకర్యం లేదు. ఉదాహరణకి ఈ మధ్యలో జరిగినటువంటి హాజీపూర్ సంఘటన ఏదైతే ఉన్నదో, హాజీపూర్ అన్నటువంటి గ్రామము దాదాపు ఈ హైదరాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి ఊరికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. ఈ రోడ్డు సౌకర్యం లేనందువల్ల అక్కడ ఒక సైకో పిల్లల్ని తీసుకెళ్ళి రకరకాలుగా వాళ్ళను లైంగిక చర్యలకు పాల్పడి చంపినటువంటి సంఘటన కూడా మనం పేపర్లో చూసాము. అది పెద్ద సమస్యగా కూడా వచ్చింది. అయితే ఇట్లా రక్షణ లేనటువంటి రవాణా వ్యవస్థతోన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడతారు. వీటన్నిటిని నివారించాలంటే ప్రజా రవాణా వ్యవస్థ అవసరం. అట్లనే ప్రత్యక్షంగా ఈరోజు ఆర్టీసీలో 50,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. 50,000 కార్మికులు ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నారు. వారికి నెల నెల జీతాలు లేవు. మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో, ప్రావిడెంట్ ఫండ్ను ఈ ప్రభుత్వం వాడుకున్నది. అట్లనే సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీ మాకు బేసిక్లో 6% రిడక్షన్ చేసి మేము జమ చేసుకుంటాం. ఆ అమౌంట్ని ప్రభుత్వం వాడుకున్నది. అట్లనే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అంటే ఈ క్యుములేట్ అయినటువంటి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో తీసుకోవడం కోసం కార్మికులు వాలంటీర్గా చేసుకున్నటువంటి నిధి అది, దాని కూడా ఈ ప్రభుత్వం వాడుకున్నది. అట్లనే ఎస్బిటి స్టాఫ్ బెనివలెంట్ ఫండ్, రిటైర్మెంట్ అప్పుడు ఆనాడు నిజాం సేట్ ఏర్పడ్డప్పుడు నిజాం ఆర్టీసీ ఏర్పడ్డప్పుడే కార్మికులకు రిటైర్డ్ అయిన వాళ్ళకు రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నట్టు ఆ ఫండ్కు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలు, ఇట్లా దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్మికుల యొక్క సొమ్మును, కార్మికులు కాంట్రిబ్యూట్ చేసుకున్నటువంటి సొమ్మును వాడుకొని ఇలా ప్రత్యక్షంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డది. అట్లనే వీళ్ళేదైతే నష్టాలు చెప్పుకున్న ప్రభుత్వము ప్రజా రవాణా వ్యవస్థకు కోఆపరేషన్ ఇవ్వకుండా అక్రమంగా పన్నులు విధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తంగా ప్రపంచంలో ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండు, స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా రవాణా వ్యవస్థను ప్రభుత్వమే భరిస్తుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తారంటే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రధానంగా దీనికి పునాది ఆ రోజు ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు. ఈ నీళ్లు నిధులు నియామకాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. గత 69 జరిగినటువంటి మొదలైనటువంటి ఉద్యమం 2004 సాకారమైంది. ఈ ప్రజలకు ఆకాంక్షల్ని ఇలా ప్రభుత్వం నెరవేర్చట్లేదు. మరి అలాగే ఎస్టాబ్లిష్ తమకు తాము నిర్మించుకున్నటువంటి ఒక ప్రజా రవాణా వ్యవస్థని ఈరోజు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఆస్తులపైన కన్నేసినటువంటి పాలక వర్గాలు పూర్తిగా ఈ వ్యవస్థను మటుమాయం చేయాలని, దీన్ని మాయం చేయాలన్నటువంటి దురుద్దేశంతోనే ఈరోజు కార్మికులపైన కక్ష సాధింపు చర్యలను చేపడుతుంది. ఉదాహరణకి నెల జీతాలు ఇవ్వలేదు సెప్టెంబర్. కోర్టు సూచన ఇచ్చినప్పటికీ కూడా ఈ సమ్మెను నివారించేటువంటి ప్రయత్నాలు, స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చినటువంటి మీరు సమస్యను సామరస్యంగా పరిష్కరించాలా, మీరు ఒక తండ్రిగా ఔదార్యంతో వ్యవహరించాలి, ఈ సమస్యను జటిలం కాకుండా ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. దానికి లాజికల్గా రకరకాల కారణాలు చూపెడుతున్నారు. మాకు రిటర్న్గా ఆర్డర్ రాలేదని, లేకపోతే మాతో నిధులు లేవని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, లాస్ట్ జరిగినటువంటి వాదనలు ఏదైతే ఉన్నదో ఆ వాదనలో వీళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర 150 కోట్లు జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ సిబ్బంది లేదని చెప్పారు. నిన్న కోర్టులో వాదన జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మాతో 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. మరి కార్మికులు 18 రోజులు సమ్మెలు పోతే మీరు మొత్తంగా ఈరోజు మీరు కోర్టుకు సబ్మిట్ ఏం చేస్తున్నారు, 70% 80% బస్సులు మేము నడుపుతున్నామని అంటున్నారు. మరి 70% 80% నడిపితే ఆ రోజుకు 11 కోట్ల ఆదాయం వచ్చేది. మరి ఈరోజు 70% అంటే కనీసం 8 కోట్లన రావాలి కదా, మరి ఆదాయం ఎక్కడ పోయింది? అంటే వీళ్ళంతా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి ఉన్నత న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఇలా ఒక ప్రజా రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం కోసం ఈ ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తుల్ని తమ సొంత బలగాలకు అప్పగించడంలో కుట్రలో భాగంగా మాత్రమే ఈరోజు పనిచేస్తున్నారు. అట్లనే మా డిమాండ్ కేవలం మా జీతభత్యాలే కాదు, ఈరోజు నిధులు నియామకాలు ఏదైతే ఉన్నదో ఆర్టీసీలో 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల ఉద్యోగాలను ఫిలప్ చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది. మేము ఈ సమాజ శ్రేయస్సు దృష్ట్యానే ఈ సమ్మెను చేయడం జరుగుతున్నది. మరి ఈరోజు సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వము రకరకాల వాదనలు తీసుకొస్తుంది. బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ఈ ప్రభుత్వము తన బాధ్యతల నుండి తప్పుకుంటూ ఒక నిరంకుశ పాలనను, హిట్లర్ పాలనను మర్పిస్తున్నది. ఇలా కేవలము రాజ్యము అంటే తను మాత్రమే, ఇలా కేబినెట్ మా నామ మాత్రం అయిపోయింది. కేబినెట్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఈరోజు మౌనంగా ఉండడం చాలా విచారకరం. ఎందుకంటే బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఈ ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న వాళ్ళు, ఈ ఉద్యమాల ద్వారానే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని పూర్తి స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఈరోజు నోరిపాల్సిన అవసరం ఉందని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, మాట్లాడేసాం. హలో, హాయ్, నమస్తే అండి.
హాయ్, హలో, నమస్తే అండి.
నమస్తే అండి, వెల్కమ్ టు మైండ్ మీడియా. సో రమాదేవి గారు షో వింటున్నా?
లేదండి, ఇప్పుడే ఆన్ చేశాను. మన ఎవరో ఒక స్పీచ్ ఇస్తే
ఆర్టీసీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు గోవర్ధన్ గారు ఉన్నారండి. సో వారు చెప్తున్నారన్నమాట, అంటే వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఏంది కారణం, ఏంటి మూల కారణం ఏంటి అని దాని గురించి వివరిస్తున్నారు. సో మాట్లాడాలనుకుంటున్నారండి.
నమస్తే మేడం.
మాట్లాడతాను. నమస్తే. నమస్తే సార్.
మీరేమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చండి.
అవునండి, ఆర్టీసీ స్ట్రైక్ ఇంత కంటిన్యూగా జరుగుతూ ఉంటే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది కదండి. మన డ్రైవరు కండక్టర్ ప్రైవేట్ వాళ్ళని పెట్టారు, వాళ్ళేమో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు, జనాల మీద భారం బాగా పడుతున్నారు సార్. అదే ఆటోలు గానీ క్యాబులు గానీ అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా టైంకు బస్సు దొరక్క, సిటీ బస్ దొరక్క, ఆఫీసులకు గాని స్కూళ్ళకు గాని వెళ్ళటం లేట్ అవుతున్నది. మరి సమస్యను సామరస్యం పరిష్కరించుకొని చర్చలు జరిపి మన సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా సార్.
మేడం, మేము మీరు అన్న దాంట్లో 100% మీకు ఏకీభవిస్తున్నాం. మేము ఈ సమస్య పట్ల, మేము ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటిది కొత్త బస్సులు కొనాలని, మెరుగైనటువంటి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని. మేము కూడా ప్రజల్లో భాగమే. అయితే మాకు రావాల్సినటువంటి జీతాలు, నెల జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. మరి అలాగే అవునండి,
వాళ్ళు చెప్పినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అది మరీ బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీలు పాపం రోడ్డును పడతాయి కదా సార్.
అవును మేడం,
వాళ్ళ సమస్యలు కూడా ఆలోచించాలి. ఆలోచించి సమస్యని పరిష్కరించుకుంటే బాగుంటుంది.
అయితే ఈ విషయంలో మేడం, మేముగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గా మేము ప్రభుత్వానికి ఈ యాజమాన్యానికి రకరకాల చాలా సందర్భాల్లో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. మనం చట్టబద్ధంగానే వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, మరి దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలా, లేకుంటే మీరు చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైతే మీరు ఒక శ్రేయో రాజ్యం, ఇది వెల్ఫేర్ స్టేటు, ప్రజలకు సేవ చేసి చేయాల్సినటువంటి ప్రభుత్వము తన బాధ్యతలు ఉంటే తప్పుకుంటున్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈరోజు మీరు బస్సులు నడపకుంటే మేము బయటికి వెళ్ళి డ్రైవర్లను తెచ్చి నడుపుతామని చెప్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ఎంత సురక్షితంగా డ్రైవింగ్ చేస్తారో మీకు తెలుసు, మీ అనుభవంలో ఇప్పుడు తెలుసుకున్నారు. నియంత్రణ లేనటువంటి ప్రైవేటు డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్స్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేసుకుంటున్నారు. ఎక్కడంటే అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి రక్షణ లేనటువంటి వ్యవస్థను వాళ్ళు పునరుద్ధరించదలుచుకుంటున్నారు. ఇట్లా ప్రజలకి అసౌకర్యం కలగించాల్సినారు. మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రజలకు జరుగుతున్న అసౌకర్యంలో మా కార్మికుల యొక్క ఎలాంటి పొరపాటు లేదు. మేము ఈ సమాజాన్ని హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థ పట్ల ఈ ప్రజలందరికీ, మీ అందరు కూడా హక్కుదారులు నిజంగా, ఈ ఆర్టీసీకి స్టేక్ హోల్డర్స్ ఈ తెలంగాణ ప్రజలు. మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్తోనే ఇవాళ లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని, వనరులను కలిగినటువంటి ఆర్టీసీ వ్యవస్థను మనం బలోపేతంగా చేసుకున్నాం. ఇవాళ ప్రజలందరూ ముక్తకంఠంలో మీలాగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కార్మిక యొక్క సమస్యలను పరిష్కరించాలా. మేము కూడా ఈ తెలంగాణ ప్రజల్లో భాగమే. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి పోరాడినటువంటి వాళ్ళం. మాకు 27 రోజులు మేము నిరవధికంగా సమ్మె చేస్తే ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం కార్మికులకు మేలు చేయలేదు.
మేడం, సో మరి సమస్యని సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేస్తే బాగుంటుంది సార్. మరి ప్రజల తరఫు నుంచి కూడా మీరు వకాల్తా తీసుకొని మీరు కూడా మరి పరిష్కారానికి ముందడుగు వేయాలి. మీ వెనకాల మేము అందరం ఉన్నాం. మా కృషి తప్పకుండా మీకు అందిస్తాం సార్.
థ్యాంక్స్ మేడం, ధన్యవాదాలు మేడం. గౌరవ హైకోర్టు కూడా ఇదే సూచన చేసింది మేడం. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కూడా ఇలా ప్రభుత్వము రకరకాల లాజిక్లతో తనకు ఏదో అసెంబ్లీలో బలం ఉందని చెప్పేసి నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పారు, ప్రజలు బలవంతులు, ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారని చెప్పేసి కూడా తను ఈ కోర్టు హాల్లో ప్రమాణం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తానే మంత్రి తానే రాజుగా వ్యవహరిస్తున్నాడు. వచ్చేటువంటి కాలంలో ఈ తెలంగాణ ప్రజల్లో చాలా మంది, నేను అనుకున్న వాళ్ళ యొక్క భవిష్యత్తుని తెలంగాణ ప్రజలు తెలిసినారు. వచ్చేటువంటి రాబో రోజుల్లో పోల ఈ ముఖ్యమంత్రి కూడా ప్రజల చేతుల్లో పరాభవం చూస్తారని ఆశిద్దాం మేడం.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి రమాదేవి గారు. సో మీరు ఒక ఆర్టీసీ యాజమాన్యం తరఫు నుంచి మీరు మాట్లాడుతున్నారండి. చాలా మటుకి ప్యాసెంజర్ అంటే యాజ్ ఎ కామన్ పర్సన్గా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ అందరి అనే మాట ఏంటంటే, నేను ఇప్పుడు ఒక యాజ్ ఎ ప్యాసెంజర్గా, ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను మీకు. మీ సమస్యలు ఉన్నాయి, మీరు పోట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు, దానికోసము జరుగుతుంది. ఒక సామాన్యుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు తర్వాత బాగానే ఉంటారు, కానీ ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నాం కదా సమస్యలు, మరి మా పరిస్థితి ఏంటి?
100% ఇది ప్రజల యొక్క ప్రయోజనాలతో ముడిపెట్టి ఉన్నటువంటిది. అయితే ఈ ప్రజల యొక్క ప్రయోజనాలని నెరవేర్చడం ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలా. అయితే ఇప్పుడు ఒక వ్యవస్థను, ఇలా ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ గురించే మనం మాట్లాడుకుందాం. ఈ ఆర్టీసీ నడవకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఉండే ప్రతి పౌరుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. కారణం ఏంటంటే, ఈ ప్రజా రవాణా వ్యవస్థ అరౌండ్ ద క్లాక్ 24 గంటలు ప్రజా రవాణా సేవలో ఉంటుంది. ఈ వాళ్ళు ఈ బస్సులు నడపడం ద్వారా వాళ్ళ యొక్క దినచర్యలు మొదలవుతాయి. ఈ బస్సుల్లో ప్రయాణించడంతో దినచర్యలు కూడా ముగుతాయి. అయితే ఇక్కడ మేము చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, సరైనటువంటి సిబ్బంది లేదు, సిబ్బందిని నియమించాలి, అట్లానే మాకు జీతభత్యాలు పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. 3 ఏళ్ళుగా పెండింగ్ పడి ఉన్నది మాది. మా సమస్యని 2017 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రివైజ్డ్ పే స్కేల్ జరగాల, కానీ జరపట్లేదు. వాళ్ళు కారణాలు ఒకవేళ ధనిక రాష్ట్రం చెప్తున్నారు, ధనిక రాష్ట్రం లోపల మళ్ళీ ఈ సమస్యలన్నీ పరిష్కరించబడాలా. కానీ నిన్న చాలా విషయం, చిత్రమైన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి వీళ్ళు అఫిడవిట్ వేసిండ్రు, ఇప్పుడు ప్రభుత్వం నిధులు లేని ఉందంటారు. అంటే మళ్ళీ ఇన్ని రోజులు పెట్టినట్టు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ అబద్ధాలే కదా. ఈరోజు ధనిక రాష్ట్రం అని చెప్పేవాళ్ళు కోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు, మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు లేవు కనుక మేము ఈ సమస్యను పరిష్కరించబోతున్నాము. పరిష్కరించలేమంట. కానీ ఆర్టీసీకి వాళ్ళు ఇవ్వాల్సింది ఏం లేదు మేడం, వాళ్ళు లేదండి. వాళ్ళు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తే లేదు, ఈ ప్రభుత్వం నడపలేము మాతోనే కాదనుకొని, అంటే ఈ కార్మికులకు అప్పచెప్పినా ఉన్నటువంటి మా వనరులతోనా మేము ఈ ప్రజలకు ఇంతకైనా మెరుగైనటువంటి సేవలు ఇస్తాం, దుబారా వ్యయాన్ని అరికట్టగలుగుతాం, ప్రజలకు 24 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి సేవలను ఇవ్వడానికి ఇలా కార్మికులుగా మేము ముందున్నామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పుడు మనతో మాట్లాడే కాలర్ ఉన్నారండి. హలో, హాయ్, నమస్తే అండి. హలో, సిగ్నల్స్ కట్ అవుతున్నట్టు, సో చెప్పండి.
అట్లనే మేడం, ప్రధానంగా ఇలా ఆర్టీసీ పైన, ప్రజా రవాణా వ్యవస్థ పైన ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రజా రవాణా వ్యవస్థ పైన పనులు వేయట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రం ఏంటంటే డీజిల్ పైన సంవత్సరానికి దాదాపు మొత్తంగా టోకుగా 1500 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటుంది మేడం. అట్లానే స్పేర్ పార్ట్స్ పైన జిఎస్టీ, తర్వాత ఓఆర్ పైన జిఎస్టీ, ఇట్లా దాదాపు సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుంచి వీళ్ళు దండుకుంటున్నారు. అయితే ఇది ఎంత దుర్మార్గం! ప్రపంచంలో చాలామంది మేధావులు విశ్లేషిస్తున్నారు, ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ఈ ప్రజలకు ఎంత మేలు చేస్తుంది, సమాజం ఎంత అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాలు విశ్లేషించిన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. అయితే ఇంకొక విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా, ఈరోజు ఆర్టీసీ నడవకపోవడం వల్ల అన్ని స్క్రాప్ అయినటువంటి బండ్లన్నీ కూడా హైదరాబాద్ పట్టణం లోపల తిరగడం జరుగుతుంది. దీనివల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ను రావడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణం లోపల అనేక సమతుల్యాలు ఏర్పడుతున్నాయి. అసలుకి వానాకాలానికి ఎండాకాలానికి తేడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. గ్యాస్ ఎమిషన్ వల్ల ఈరోజు పర్యావరణం అతలకుతలమవుతున్నది. ఈరోజు ఒకవైపు పర్యావరణాన్ని మెరుగుపరచాలా, ఒక మొత్తం గ్రీనరీ అయ్యాలన్నటువంటి తలంపుతోనే ప్రపంచ దేశాలు కార్యక్రమాలు తీసుకుంటున్నాయి. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితహారం పైన 1000 కోట్ల రూపాయలు పెట్టేసి మొక్కలు నాటుతున్నాయి. కానీ ఒకవైపు మొక్కలు నాటుతూనే ఈరోజు ఇలాంటి స్క్రాప్ అయినటువంటి వాహనాలను మొత్తం రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ డ్యువల్ స్టాండర్డ్స్, ఈ 2 రకాలైనటువంటి విధానాలు అవలంబించడం వల్ల ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అట్లనే ప్రధానంగా ప్రజల భాగస్వామ్యం మేము అంటున్నాం, 50,000 యొక్క కార్మికుల సమస్యనే కాదు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల యొక్క సమస్య ఇది. ఇవాళ ఈ వ్యవస్థ కుప్పగూలితే, ఇంతకుముందు కాలర్ మాట్లాడినట్టు విపరీతంగా వాళ్ళు 10 రూపాయల నుంచి 10 రూపాయలు ఉన్నటువంటి టికెట్ను 50 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. వాళ్ళ సందర్భాన్ని బట్టే చెప్తున్నారు. కానీ ఆర్టీసీ ఒకరున్నా బస్సు బయలుదేరుతుంది, ఎవరు లేకపోయినా కూడా ఇన్ టైంలో బయలుదేరి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేర్చేటువంటి సామాజిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ పైన ఉన్నది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ఈరోజు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన పోరాటం చేస్తున్నారని చెప్పేసి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
మీరు చేస్తున్నారు కదండి, దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన కానీ అంటే మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఈవెన్ కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తున్నారంటారా మీరు దీనికి?
కామన్ మ్యాన్ అండి, మాకు సమయం మొదలైన ఎందుకంటే ఈ దసరా పండుగ ఉండడం వల్ల కొంతమంది వ్యతిరేకించారు. కానీ అయితే ఇక్కడ టెక్నికల్ గా ఆలోచించాలి మేడం, గత 6 నెలలుగా మేము ఈ సమస్యల్ని మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కానీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే చాలా లాజిక్ గా చెప్పాడు ముఖ్యమంత్రి గారు, అసలు ఆర్టీసీ ఇట్లనే ఉండాలి, మీకు అసలు హక్కే లేదు, ఆర్టీసీ ఎలా ఉండాలనేది మీకు అడిగే హక్కు ఎక్కడ అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ క్యాబినెట్ లో. మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఇవాళ కామన్ మ్యాన్ కాదు, ప్రతి ఒక్కరు ఇందాక కాలర్ విన్నారు, ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు మీ ఆర్టీసీ కార్మికులు ఈ తెలంగాణ లోపల గొంతెత్తినటువంటి ఒకే ఒక వర్గం ఆర్టీసీ కార్మికులు, అందరూ మూగబోయారు. ఎవరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడిగేటువంటి హక్కులను అడిగేటువంటి పరిస్థితులు లేరు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు నిగ్గదీసి, ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి నేర్పినటువంటి పోరాట విధానమే. జేఏసీలు అనేది సమైక్యంగా మేము మా హక్కుల కోసం, మా హక్కులే కాదు ఈ హక్కులతో పాటు ఈ ప్రజల యొక్క ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కనుక మొత్తం యావత్ తెలంగాణ సమాజం మా వెంట ఉన్నది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మా వెంట ఉన్నాయి. ఇలా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, రాజకీయ పార్టీలు వీళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు, లేకపోతే నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి మా పైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ నాయకులు ఎట్లకెళ్ళొచ్చారు? నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మీరు ఏ రూపంలో పోరాటాలు చేశారు? ఏ రాజకీయ పార్టీల మద్దతు లేకుండానే చేశారా? మీకున్నటువంటి 2 ఎంపీలతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందా? ప్రధానంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు మధు యాస్కి గారు కానీ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి గారు కానీ తర్వాత అట్లనే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు తమ మొత్తంగా మీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీల కన్నా ధైర్య సాహసాలతో పోయారు. కనీసం మీరు పార్లమెంటుకు పోయిన పాపాన కూడా లేరు ఆ రోజు. అట్లనే బీజేపీ పార్టీకి చెందినటువంటి సుష్మా స్వరాజ్ చిన్నమ్మ ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆత్మహత్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు వందలాది మంది విద్యార్థులు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ తెలంగాణ ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి భావోద్వేగకమైనటువంటి ఉపన్యాసాలు. వీళ్ళ అల్లుడు హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నారు కానీ ఆయనకు అగ్గిపెట్టే దొరకలే. కానీ యాదయ్య ఒక దళితుడు ఒక ఫోటోగ్రాఫరు తను ఈ భావోద్వేగాలను తెలంగాణ రాదు ఆగిపోతుంది అన్నటువంటి భావోద్యమంతో పెట్రోల్ పోసుకొని అంటుకొని జై తెలంగాణ అంటూ చనిపోయాడు. ఒక శ్రీకాంతాచారి ఒక పోలీస్ కిషన్న ముదిరాజు సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వీళ్ళు అన్నిటి కూడా ఎట్లా సాధ్యమైంది? ఏ రాజకీయ పార్టీల తోడుబాటు లేకుండానే సాధ్యమైందా? ఏ ప్రజల యొక్క మద్దతు లేకుండానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల త్యాగాలతోనే ఏర్పడేటువంటి తెలంగాణ కేవలం కొంతమంది తన అనుయాయులను భర్జన పనులకు మాత్రమే మేలు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి నిధులు ఏమైపోయినాయి? నియామకాలు ఏమైనాయి? ఏ ఒక్క ఉద్యోగికి కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగులు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము సుఖశాంతులతోనే బతుకుతాం అనుకునే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇలాంటి దైన్యన్య స్థితి ఉండడం ఆలోచించడం, పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలోనే హక్కులు హరించబడితే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. గత ఒక మిత్రుడు కామెంట్ చేశాడు ఫేస్బుక్లో, ఎగిరి చేసుకున్న ఒక పెళ్ళాము కోరుకొని చేసుకున్న పెళ్ళాము ఆ మగుడు ఎగిరెగిరిదంతే ఆ భార్య పరిస్థితి ఎట్లుంటుందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అట్లున్నది. ఏరి కోరి తెలంగాణను తెచ్చుకుంటే మా హక్కుల పైన మా జీవనం మీద నువ్వు దాడి చేస్తున్నావు, నువ్వు నియంత్రణ చేస్తున్నావు, కేవలం నీ బంధువర్గానికి మాత్రమే ఇలా పీటలు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వనరులను తరలించడం కోసమే ఈరోజు మా పైన దమనకండ చేస్తున్నావు. ఉదాహరణకు ఆర్టీసీలో మేడం ఒక విషయం చెప్తాము, రాష్ట్ర ప్రభుత్వం 43 ఎక్స్ప్రెస్ బస్సులు ఇచ్చింది మేడం, ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చింది, దాని ధర 2 కోట్లు. అది ఆ పద్ధతి ఏదైతున్నదో ప్రజా రవాణా వ్యవస్థకు మాత్రమే వాళ్ళు ఆ బస్సులు ఇవ్వాలి. తీసుకున్నటువంటి ఈ కార్పొరేషన్ ఏం చేసింది, సర్వీస్ ప్రొవైడర్ల పేరు మీద ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పిండ్రు. దానికి 50% సబ్సిడీ, ఒక బస్సు విలువ 2 కోట్లు అయితే 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అయితే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్లకు మైహోం రామేశ్వరరావుకు అప్పచెప్పారు. వారి బంధువర్గానికి అప్పచెప్పి చాలా చిత్రమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళే టికెట్ ఇచ్చుకుంటారు, వాళ్ళే బస్సు నడుపుతారు. కానీ దానికి కిలోమీటరు ఏదైతే ఈపీకే ఉన్నదో 34 రూపాయలు ఆర్టీసీ వాళ్ళకి చెల్లించాలి. అంటే ఒకవైపు బస్సులు వాళ్ళ సొంతం అవుతున్నాయి, సబ్సిడీ పేరు మీద వచ్చినటువంటి 1 కోటి రూపాయలు బస్సు వెనకాల వాళ్ళ జేబులలోకి పోయినాయి. మరి ఆర్టీసీ 34 రూపాయలు కిలోమీటర్కు కట్టేయాలి. ఇది ఎక్కడి పద్ధతి? ప్రపంచంలో ఎక్కడా లేదు. మొన్న జరిగినటువంటి రైడ్స్ లోపల ఇదే ప్రధానమైనటువంటి, ఈరోజు మేము కేవలం ఊహించి చెప్తున్నారు దీని వెనుక ఏదో ఉంది, కానీ ఇది బట్టబయలు చేసింది. మొన్న జరిగిన మేఘా కృష్ణారెడ్డి పైన దాడి జరిగినటువంటి ఈడీ ఏదైతే దాడి జరిగిందో దానిలో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జరగడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం తేటతెల్లమైంది. అట్లనే వీళ్ళు చెప్తున్నటువంటి మాకున్నటువంటి మేము ఎలాంటి ప్రభుత్వం పైన కక్షపూరితంగా లేము, అట్లానే వీళ్ళ వాళ్ళు చెప్తే వినేటువంటి బానిసత్వంలో కూడా లేము. మాకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. ఈరోజు తెలంగాణ ఆర్టీసీ దినదినాభివృద్ధి చెంది వాళ్ళ ప్రజల లోపల వాళ్ళ శరీరంలో ఒక భాగం అయిపోయినాం మేము. మేము లేకుంటే వాళ్ళు లేరు, వాళ్ళు లేకుంటే మేము లేము. ఒకరికొకరు ఈరోజు తెలంగాణ సమాజం లోపల మిళితమైనటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి స్థితి అవుతున్నదో దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి రావాలా, మాకు రావాల్సినటువంటి నిధులు మాకు ఇవ్వాలా, మాకు జరగాల్సినటువంటి పేస్కేలు జరపాలి. అట్లనే మీరు అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ను ఇలా ప్రదర్శిస్తున్నారు. అట్లనే వచ్చినటువంటి వాళ్ళు ఇలా ట్రేడ్ యూనియన్లో చేరకూడదు అట్లా బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయించుకుంటున్నారు. అంటే ట్రేడ్ యూనియన్లను బ్యాన్ చేయాలనా? ఒకవేళ బ్యాన్ చేస్తే దానికి తీసుకున్నటువంటి పద్ధతులు మీ ద్వారా సాధ్యమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఇలా లేబర్ లాస్, ఇలా ఏదైతే కార్మిక వ్యవస్థ ఉన్నదో, ఐఎల్ఓ ఉన్నదో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక విధానం కొనసాగుతుంది. అట్లాంటిది మీరు ఒక చిన్న రాష్ట్రానికి అధిపతి అయ్యండి, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను కాలరాసేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది చాలా దుర్మార్గం. మీరు భూస్వామ్య భావజాలంతో హిట్లర్ విధానాలను అవలంబిస్తున్నారు. కానీ తెలంగాణలో ఇలాంటి భూస్వాములను గత 60 సంవత్సరాలుగా చాలామందిని ప్రజలు చూసినారు. వాళ్ళకి ఏ గతి పట్టిందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము కార్మిక వర్గంగా మేము చెప్తున్నాం మేడం. అట్లానే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేనటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులపైన రకరకాల చేస్తున్నారు. మేము 44% జీతాలు ఇచ్చినాం, మీరు ఎప్పుడు ఇచ్చిండ్రు? ఇది ఏ సంవత్సరానికి సంబంధించి? అసలు ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పిందేంది తెలంగాణ ఉద్యమంలో? వీటన్నింటినీ కూడా మీరు గమనంలోకి తీసుకోకుండా అసలుకి తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు ఇలా తల్లిసాని శ్రీనివాస యాదవ్ గారు కానీ, అట్లనే అజయ్ పువ్వాడ అజయ్ కుమార్ కానీ, అట్లనే ఎర్రబల్లి దయాకర్ కానీ వీళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం లేరు. పైగా తలసాని శ్రీనివాస యాదవ్ చాలా సందర్భాల్లో ఈ కేసీఆర్ని చెప్పిండు, నువ్వు దుబ్బాక గజ్వేలు విడిచిపెట్టి హైదరాబాద్లో కాళ్ళు పెడితే నీ కాళ్ళు ఇరగొడతాని పలు సందర్భాల్లో హెచ్చరిక చేసిండు. ఆయన మీరిద్దరు ఒకటైపోయినారు. ఈరోజు దోపిడీ చేయడం కోసం దోపిడీ శక్తులు ఇలా మీ గుండాయుధంతో ప్రజలపైన కార్మికులపైన గుండాయుధం తెలాయిస్తే చూస్తూ కూర్చోడానికి మేము సిద్ధంగా లేము. ఖచ్చితంగా మీ బెదిరింపులకు భయపడేది లేదు. మేము ఖచ్చితంగా కూడా మేము నిలబెడతాము. ఖచ్చితంగా ఈ అంతిమ పోరాటం ఈ విజయం మాది అవుతుందని చెప్పేసి మేము సందర్భంగా మనవి చేస్తున్నాం. అట్లానే ఈరోజు ఆర్టీసీ మీరు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి డ్రైవర్ ఇవాళ ఖమ్మం జిల్లా లోపల ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. అట్లానే మీరు జరుగుతున్నటువంటి నిర్బంధం వల్ల సురేందర్ అనేటువంటి ఒక డ్రైవర్ ఈ జియాగుడ లోపలనే ఉరేసుకొని చనిపోవడం జరిగింది. మరి చాలామంది గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అయినా మీరు నిమ్మకి నీరు ఎత్తినట్టు పట్టించుకోవడం లేదు. మరి మీకు మానవత్వం, కనీసం మానవత దృక్పథంతో ఆలోచన చేయండి. ఇవాళ నిరసన తెలుపుతున్నట్టు వరంగల్లో మహిళ అని చూడకుండా కూడా ఆమె చీరను జాకెట్ను లాగేసినటువంటి పరిస్థితి. ఈరోజు బతుకమ్మ పేరు మీద మీరు ఒకవైపు సంబరాలు జరుపుతూనే మహిళల పట్ల అవమానకరంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఇది తెలంగాణ నేర్పినటువంటి సంస్కృతి. తెలంగాణలో మహిళకు చాలా గౌరవం ఉంటుంది. ప్రధానంగా బతుకమ్మ అనేటువంటిది తన ఈ తెలంగాణ మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని వాళ్ళకు ఉండే ప్రత్యేకతను మనము ప్రతిబింబించడం కోసం, జ్ఞాపకం చేసుకోవడం కోసం, వాళ్ళ మనుగుడి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కాంక్షించి జరిపేటువంటి సెలబ్రేషన్ సందర్భంగా ఆ మహిళ పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. నేను అనుకుంటున్నాను అది పోలీసుల యొక్క వచ్చినటువంటి కాదు, మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ప్రధానంగా వరంగల్లో అయితే టైర్ సెక్షన్కు సంబంధించి 4 ఎకరాలు బదలాయింపు జరిగిందో అది ప్రత్యక్షంగా ప్రజలు చూసారు. కనుకనే అక్కడ ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నది. ఇట్లనే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తెలంగాణ ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులపైన మీరు కన్నేసారు. కన్నేసే ఈరోజు కార్మికులను ఒక నిర్మాణాత్మకం సంఘటితమైనటువంటి ఉద్యమం కలిగి ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల్ని చిన్నాభిన్నం చేయాలి. ఇలా మాయం చేశారంటే ఇలా తెలంగాణలో మమ్మల్ని ఎవరు అడగారని మీరు భ్రమలలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజానీకం ఎప్పటికప్పుడు సంఘటితం అవుతున్నారు. మీకు తెలుసు, మీరు ఏదైతే ఉత్తర తెలంగాణకి వెళ్ళి మీకు బలం ఇచ్చారో ఆ ఉత్తర తెలంగాణ మొత్తం ఇలా మీ చేతుల్లోకి లేకుండా పోయింది. ఈరోజు మొత్తంగా ఈరోజు బీజేపీ ఎంపీలు గెలవడం జరిగింది. అంటే ఈరోజు మార్పు జరుగుతుంది, పొలిటికల్ పోలరైజేషన్ జరుగుతున్నది. మీరు సమస్యను పరిష్కరించలేరు, పైగా మీరు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఒక రాజనీతిజ్ఞుడిగా మీరు చెప్తుంటారు చాలా సందర్భాల్లో, నేను 80,000 పుస్తకాలు చదివిన, పుస్తకాలు చదివి అలవాటు ఉన్నది, నా గొప్ప మేధావిని ప్రపంచ తెలుగు మహాసభలు చెప్పి ఆ సందర్భంగా మీరు చిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎంఎస్సీలో రాజనీతి శాస్త్రం చదివిండట, ఎంఎస్సీలో రాజనీతి శాస్త్రం ఉంటుందా? దీన్ని బట్టి మరి మీరు ఎట్లా మీరు అసలుకి మీకున్నటువంటి మీకు ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరమా? ప్రజా ఉద్యమము, ప్రజా ఆకాంక్షల పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు మీరు గౌరవప్రదంగా ఉండాలి. మీరు చెప్పినటువంటి మీ నాలెడ్జ్ని మీరు చెప్పుకుంటే కాదు, ప్రదర్శించాల. మీకున్నటువంటి మీ ఆచరణ ద్వారా మీకు నాలెడ్జ్ ఎంత ఉన్నది, మీకున్నటువంటి ఔన్నత్యం ఎంత ఉందని కాదు. ఇలా ఆర్టీసీ కార్మికులపైన ప్రజలపైన తీవ్రంగా ఒకటి దుర్మార్గమైన విషయం అండి. ఖమ్మం జిల్లా లోపల రైతులు గిట్టుబాటు ధర అడిగితే బేడీ తెచ్చుకొని తిప్పారు. మీకు ఖమ్మం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేస్తే పోటు రంగారావు అని చెప్పేసి న్యూ డెమోక్రసీ నాయకుని పైన ఏలును పోలీసులతో బలప్రయోగం చేసి ఏలును ఇరగొట్టడం జరిగింది. ఇట్లా మీరు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళపైన కూడా మీరు దాడులు చేస్తే మరి వాళ్ళ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? ఇలా ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతున్నదో అండి, తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజల కోసం 4 కోట్ల ప్రజలు సుఖశాంతులతో బతకాలని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగిందే తప్ప ఇలా మీ కుటుంబం కోసం, మీ కుటుంబం పదవుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.
కానీ ఒక డౌట్ అండి, ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు కదా,
అంటే ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవ్వవని తెలిసి వాళ్ళు ఎందుకు లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు సమస్య ఉంది, ఒప్పుకుంటాము, మీరు ఫైట్ చేస్తున్నారు, మీ హక్కుల కోసం పోరాడుతున్నారు, కానీ ఆత్మహత్య అనేది మాత్రం అది ఎంత మటుకి కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత ప్రాబ్లమ్ ఇటు వీళ్ళకి కాదు, గవర్నమెంట్కి కాదు, ప్రాబ్లమ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. సో అది తెలిసి కూడా ఎందుకు చేసుకుంటున్నారు?
ఒకటి మేడం, మనము ఈ ఆత్మహత్యల పరంపర తెలంగాణ సంస్కృతి కాదు ఇది.
అవును,
ప్రధానంగా మనకు ఇలా ప్రపంచానికి ఒక దశ దిశ నేర్పినటువంటి సిరిసిల్ల జగిత్యాల ఉద్యమాలు ఈ తెలంగాణ ఉద్యమాలకు నేపథ్యం. అయితే అలాంటి పరిస్థితుల లోపల ఈ ఆత్మహత్యలు ఎక్కడికి వెళ్ళి మొదలైనవి మీరు బాగా గమనించండి. హరీష్ రావు తన పైన పెట్రోల్ పోసుకొని ప్రయత్నం చేసినప్పటికెళ్ళి ప్రజలు టెంప్ట్ అయిపోయింది, చనిపోలేదు. అక్కడ ఉంది రాజకీయం, అందరికి అగ్గిపెట్టలు దొరుకుతాయి కానీ వాళ్ళకి దొరకవు.
హలో, హాయ్, నమస్తే అండి. నమస్తే అండి కాజా గారు. సో మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో గోవర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడతారా?
నమస్తే.
నమస్తే కాజాబాయ్.
అది చూస్తున్నామండి పేపర్లలో, టీవీలో. మా జనసేన కూడా మీకు సపోర్ట్ చేసింది కదా ఈ ఉద్యమం గురించి.
అవునా, ధన్యవాదాలన్నా.
ఇది ఎంతవరకు తీవ్రమే అవుతుంది కానీ తగ్గే పరిస్థితి కనపడతలేదండి, ఎలా ఇది దీనికి?
మేము అనుకుంటున్నామండి కార్మికుల తరఫున మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మా డిమాండ్స్ క్లియర్గా ఉన్నాయి. మా డిమాండ్ ప్రజల డిమాండే, ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడడం కోసమే ఇలా ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉన్నది. గౌరవ హైకోర్టు కల్పించుకొని కూడంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నది, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది, కార్మిక చట్టాలని ఉల్లంఘిస్తున్నది. ఇవాళ ఒక మాటలో చెప్పాడు గౌరవ హైకోర్టు న్యాయమూర్తి చౌహాన్ గారు, ప్రజలు బలవంతులు, ప్రజలు ఏది కోరుకుంటే అది పాలకులు చేయాలని చెప్పేసి కూడా తన సూచన చేసిండు. అయినా నిన్న జరగాల్సినటువంటి చర్చలకు టైం బౌండ్ చేశాడు, 10:30కి మీరు చర్చలు జరపాలా, మీరు ఏదో సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని గౌరవ హైకోర్టు ఇచ్చినప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా మొండిగా వ్యవహరిస్తున్నది. తను ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తనకున్నటువంటి క్యాబినెట్ను కూడా కన్సిడర్ చేయడం లేదు, ఈ విషయంలో ఎవరిని మాట్లాడినట్లేదు. మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, సెక్రటరీ జనరల్ కేకే ఎవరైతే ఉన్నారో ఆయన నేను చర్చలు జరుపుతానని అన్నాడు, కానీ చివరికి నేను నాకు సీఎం గారు పర్మిషన్ ఇవ్వలేదు అంటాడు. అంటే ఒక సీనియర్ నాయకుడు, ఆయనకు భారతదేశం లోపలనే ఒక ఎమినెంట్ లీడర్ ఇంటలెక్చువల్, తను అనుకున్నాడు నేను స్టేట్మెంట్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి దిగొస్తాడేమో, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో, కానీ ఆయనను కూడా కంట్రోల్ చేసి నాకు ఆయన పర్మిషన్ ఇవ్వలేదండి, అందుకే నేను చర్చలు జరపలేకపోతున్నా అని చెప్పేసి కేశవరావు గారు మాట్లాడడం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా, ఎంత నిరంకుశంగా, ఎంత చట్ట ఉల్లంఘన, ఈ ప్రజా వ్యతిరేకిగా ఉన్నాడో మనకు విషయం స్పష్టమవుతుందండి. అట్లనే మేము జనసేన పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా మాకు బయట దేశాలంటే కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు. ఇలా ఆర్టీసీ కార్మికులు ఒక చిన్న ఆర్గనైజేషన్,
మద్దతు పలకాల్సిందే కదా సార్.
అవును సార్, న్యాయం ఎక్కడుంటే అక్కడ చేయాల్సిందే, కానీ ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక చిత్రమైన ఆర్గ్యుమెంట్ చేస్తుంది కాజాబాయ్. రాజకీయ పార్టీలు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు, అందుకే కార్మికులు. మాకు క్లారిటీ ఉన్నది స్పష్టంగా, ఏ రాజకీయ పార్టీ అయినా ఈ వ్యవస్థలో పాలకులు తప్పుడు మార్గంలో పోయినప్పుడు వాళ్ళని సరిదారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఆ రాజకీయ పార్టీకి ఉంటుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆడలేదమ్మా గజలోడు గజలు బాలేవు అన్నట్టు ఇలా రాష్ట్ర ప్రభుత్వము తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మిగతా వాళ్ళ పైన నిపాన్ని నెట్టేస్తుంది. చెప్పండి అన్న.
ప్రజలు మీ యొక్క సిబ్బంది మొత్తం కూడా ఇది బాగా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మళ్ళీ దీపావళి పండుగ కూడా ఉంది, దసరా కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు.
అవన్నా
ఈ సమస్య త్వరగా తీరాలని చెప్పి తొందరగా మీరు అందరూ వర్క్ చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము.
కనిపించట్లేదు ఆ దిశలోనే ఉన్నాము. మేము ఈ సమస్య తొందరగా పరిష్కారం కావాలా, ఈ రాష్ట్ర యొక్క ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవాలా, వీళ్ళ ఇబ్బందులు తొలగిపోవాలనే మేము మనసారా కోరుకుంటున్నాం. మేము 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు పిల్లు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కారం మేము ఉద్యమ కోరికలు కోరట్లేదు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో విలీనం అన్నటువంటి అంశము గౌరవ ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చినటువంటి మాట. అది దాన్ని ఆధారంగా చేసుకుని అలా మీ ఆంధ్ర రాష్ట్రం లోపల జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విలీనం చేశారు. అయితే వీళ్ళు టెక్నికల్ గా ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. అసలు వీళ్ళకి ఈ సంస్థనే నిర్వీర్యం చేయాలన్నటువంటి దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు. మీకు ఉదాహరణకు మేము చెప్పాము ఇంతకు ముందు ఆర్టీసీకి ఉన్నటువంటి ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా హైదరాబాదు నడిబొడ్డున్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోపల 30 ఎకరాల ల్యాండ్ ఉందండి. అట్లానే గౌలిగూడ బస్ స్టేషన్, ఇమ్లీవన్ బస్ స్టేషన్, వరంగల్ లో టైర్ రిటైరింగ్ సెక్షన్, కరీంనగర్ లో ఇట్లా మొత్తంగా 97 బస్ డిపోలు, 500 బస్ స్టాండ్లు, దాదాపు 1350 ఎకరాల ప్రైమ్ ల్యాండ్స్, ఇలా తెలంగాణ ఆర్టీసీకి స్థిరాస్తులు 10400 బస్సులు ఉన్నాయి.
హైదరాబాద్ లోనే ఉన్నాయి మన ఆర్టీసీ ప్రాపర్టీస్.
అదే కదా వచ్చిన సమస్య అంతా. ఇప్పుడు ఆ ఆస్తుల పైన కన్నేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇలా పూర్తిగా ఈ ఆర్టీసీని మాయం చేసేటువంటి ప్రక్రియలో ఉన్నది. కానీ ఈ తెలంగాణ ప్రజానీకం ఎక్కడ, తెలంగాణ కాదు మనం నిన్నటిదాకా నిన్న విడిపోయిన కూడా మనం అంతా తెలుగు వాళ్ళము, మనకంతా ఒక మనం అంతా అన్నదమ్ములమే. ప్రధానంగా మాకు ఆంధ్ర నుంచి కూడా పూర్తిగా సపోర్ట్ ఉన్నది కార్మికులు. మా యొక్క పోరాటానికి వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. మరి వాళ్ళు అన్ని విధాలుగా కూడా మాకు సహకరిస్తున్నారు. అట్లనే ఇలా పీడిత ప్రజలు, ప్రధానంగా బలహీనులు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఆధారమైనటువంటి సంస్థ ప్రత్యక్షంగా 50,000 మంది కార్మికులకు ఇలా ఉపాధి కల్పిస్తుంది. ఇలా 10వ తరగతి నుండి ఎంఎస్ చదువుకున్న వాళ్లకు ఇలా ఉద్యోగాన్ని కల్పించినటువంటి ఏకైక భారతదేశంలోనే పెద్ద సంస్థ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీ తర్వాత ఇలా తెలంగాణ ఆర్టీసీలే అగ్రభాగంలో నిలుస్తాయి. ఈ సంస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాజాబాయ్
అవునండి
చెప్పన్న,
వీలైన త్వరగా ఈ పరిష్కార దిశగా మన చర్చలు జరగాలని, సానుకూలంగా మీకు అనుకూలమైన పరిష్కారం లభించాలని మేము ఆశించడం తప్ప ఏమి చేయలేము భయ్.
అన్న మీరు నైతికంగా మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వడం మాకు ఇంకా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అన్న. మేము ఈ సమస్యను పరిష్కారం చేయాలా ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన మనము తలంచితే ఇలా ఎలాంటి బేషరతుగా మేము విధిలోకి జాయిన్ అయితే ఈ పాలకులు ఆగరు, ఇంకా ఎవరు కూడా నిలువరించలేరు. ఈ నిరంకుశ పాలన ఇట్లాగే కొనసాగుతుంది. ఖచ్చితంగా మనము ఈ అంశాన్ని తెలుసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇలా ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలి. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరి, రాజ్యాంగ ఉల్లంఘనకి, మానవ హక్కులకి, ప్రజల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పురుగల్పటువంటి ఇలా విధానాలకి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలంగాణ జాతీయ మద్దతు నియమ తరఫున డిమాండ్ చేస్తున్నామండి.
కజా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్ అండి. సో కానీ ఒకటండి, సమస్య ఏదన్నా కానివ్వండి అది పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతమంది కృషి చేస్తున్నారు, టైం పడుతుంది. కానీ ఒకటి బాధ అనిపిస్తుంది ఏంటంటే ఒక కామన్ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు ఒకటి, మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ ఆత్మహత్యలు ఇవి చేసుకుంటుంటే చూడడానికి చాలా బాధగా అనిపిస్తుంది.
చాలా బాధగా ఉందండి. మరి శ్రీనివాసరెడ్డి అనే ఆయన, ఆయన పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ అండి, వెల్ సెటిల్డ్.
ఆత్మహత్య చేసుకున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్
అందిస్తుంది? కనీసము పరామర్శించలేదండి. ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాడు. 27 రోజుల సగరజన్న సమయంలో ఆయన ఖమ్మం జిల్లా లోపల కన్వీనర్ గా నాయకత్వ బాధ్యతల్లో ఉన్నాడు. అట్లనే ఆయన వేరే పార్టీ కూడా కాదండి, టీఆర్ఎస్ పార్టీకి అనుబంధమే అని చెప్పేసి మాకు తెలిసింది. మరి తన సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త వీరాభిమాని ఆయన చనిపోతే కూడా కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలకరించలేదు. అట్లనే హైదరాబాదు నడిబొడ్డున జియాగూడలో సురేందర్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి చనిపోతే కూడా వీళ్ళు కదలకపోతే మరి వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసులా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మేము ఈ ఆత్మహత్యలకు వ్యతిరేకం అండి. మొత్తంగా ఆత్మహత్య ఎవరు చేసుకున్నా కూడా అది చాలా దుర్మార్గం అండి, తప్పు. అది ఆత్మహత్య సుసైడ్ ఏదైతే ఉన్నదో అది తన అది కూడా ఒక నేరంగానే ఐపీసీ పరిగణిస్తుంది. కానీ ఇవాళ గత్యంతరం లేదు. ఎందుకంటే ఉవ్వెత్తున ఎత్తిన ఈ ప్రజా ఉద్యమానికి కూడా ఈ పాలకవర్గం స్పందించకపోతే మాకు వేరే గత్యంతరం లేదని చెప్పేసి మానసిక దౌర్బల్యంతో నా మానసికంగా వీకున్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడతారు. ఇది సైకాలజిస్టులు కూడా తెలిసినటువంటి శాస్త్రీయమైనటువంటి దృక్పథము. కనుక మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, సమస్యలు ఆత్మహత్యలే పరిష్కారం కాదు. సమస్యల పరిష్కారానికి బతికి ఉండి మనుండి సాగించాలి, మనుండి పోరాడాలి, మనుండి మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. కానీ ఆత్మహత్యలు చిరణ్యం కాదు. మేము కూడా తెలంగాణ జాతీయ మజ్దూరు తరఫున అన్ని యూనిట్లు అన్ని డిపోలు తిరుగుతూ ఉన్నాం. కార్మికులకు ఈ ఆత్మహత్యలు కాదు, పోరాటమే శరణ్యం అని చెప్తున్నాం. ఈ పోరాటానికి సమస్యలు పరిష్కారం దిశగా నిర్మాణాత్మకమైన సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వంతోన మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నామండి, ఇప్పటి వరకు గుర్తింపులో ఉన్నటువంటి సంఘం చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఈ పరిస్థితులన్నీ వచ్చినాయి. ఎందుకంటే మీకు ఇంతకుముందు మేము చెప్పినట్టు పిఎఫ్ నిధులు దుర్వినియోగం డైవర్ట్ అయిపోతున్నాయి, సిసిఎస్ డైవర్ట్ అయిపోతున్నాయి, అట్లనే ఎస్బిటి డైవర్ట్ అయిపోతున్నది, ఎస్ఆర్బిఎస్ డైవర్ట్ అయిపోతున్నది. ఇవాళ ఈ సంస్థలు అన్నీ డైవర్ట్ అయిపోవడం వల్ల మా కార్మికులు లోన్ అప్లై చేసుకుంటే 3 రోజుల లోపల వచ్చేదండి, అది పిల్లల చదువులకు ఉపయోగపడేది, అట్లనే వాళ్ళ ఇండ్లు హౌస్ కన్స్ట్రక్షన్స్కి ఉపయోగపడేది, వాళ్ళ దినావసరాలు తీర్చడం కోసం ఈ సంస్థలన్నీ ఉపయోగపడేది. కానీ ఇవాళ మొత్తం మా కార్మికులంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులో పాలైపోయారు. వడ్డీ వ్యాపారం 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్తో ఇలా తీసుకొని వాళ్ళు పూర్తిగా ఇది ఇలా అప్పుల పాలైనటువంటి సందర్భం. దీనికి ప్రత్యక్షంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తే వాళ్ళకి సహకరించినటువంటి తెలంగాణ మజూరి నాయకత్వం కూడా ఈ బాధ్యత వహించాలి. ఉదాహరణకి సిసిఎస్కు వెళ్ళి మేనేజ్మెంట్ కమిటీ ఎంసి మెంబర్స్ ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా మరి వీళ్ళు నివలంబించినటువంటి అయితే అవలం ఈ విధానాలు ఉన్నాయో మొత్తంగా మేనేజ్మెంట్కి ఉపయోగపడ్డాయి, ప్రభుత్వానికి ఉపయోగపడ్డాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఎవరు కూడా మమ్మల్ని గుర్తింపు సంఘం మా సంఘలో ఉంది ఎవరు ప్రశ్నించలేరని. కానీ తెలంగాణ జాతీయ మజ్దూరు యూనియన్ ఏదో పుట్టుక నుండే మేము పోరాటంలో పుట్టినాం, ఎదిరించి పోరాడు సాధించు. వీళ్ళు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కార్మికుల పైన విపరీత పైన పనిభారం పెరిగింది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, నిర్మల్ డిపో నుంచి ప్రకాశం నడిపేటువంటి బస్సు ఏదైతే సర్వీస్ ఉన్నదో అది షెడ్యూల్ 3 రోజుల డ్యూటీ అయితే అది ఆ షెడ్యూల్కు 3 గంటలు లేట్ వస్తుంది. అట్లాంటి బస్సుకు 240 కిలోమీటర్లు పెంచారు. ఆ పని ఒత్తిడితోన ఇద్దరు డ్రైవర్లు నందిగామ దగ్గర యాక్సిడెంట్లో 2 డ్రైవర్లు చనిపోవడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ఈ పెంచిన కిలోమీటర్ల ఒత్తిడికి నువ్వు చేస్తావా సస్తావా అన్నటువంటి విధానంతో ఇప్పుడు సాధారణంగా జరిగే 200 కిలోమీటర్లు ఉంటే దాన్ని 260 270 ఇట్లా పెంచడం వల్ల కార్మిక ప్రధానంగా డ్రైవర్లు చాలా మానసికమైన ఒత్తిడికి లోనైనరు. దాదాపు 30 మంది డ్రైవర్లు ఆన్ డ్యూటీలోనే చనిపోయినరు. అట్లానే ఈ తరిగినటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నదో 58,000 మంది కార్మికులు ఉంటే 50,000కు తగ్గినరు. ఇలా ఈ 8,000 మంది కార్మికుల పని కూడా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళకు లీవ్ దొరకట్లేదు. పని భారంతో అలసటతో చాలామంది అనేకమైనటువంటి రోగాలకు గురవుతున్నారు. ఇలా హార్ట్ అటాక్, షుగరు, రకరకాల కిడ్నీ వ్యాధులతో ఇలా గురైపోయి కార్మికులు పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నారు. మేము అందుకని నిర్మాణాత్మకంగా మేము పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో ప్రధానంగా కొత్త బస్సులు కొనాల, స్క్రాప్ అయినటువంటి బస్సుల వల్ల కార్మికులు తీవ్రంగా అలసిపోతున్నారు. మరి అట్లానే మరి కొత్త బస్సుల ఏదైతే రిటైర్డ్ అయినటువంటి కార్మికుల ప్లేస్ లోపలనే ఉద్యోగాలు కల్పించాలి. కల్పిస్తే దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి అట్లనే మరి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటాం. మరి ఇట్లా మాకు సామాజికమైనటువంటి బాధ్యతను కూడా ఇలా తెలంగాణ జాతీయ మజ్దూరు యూనియన్ మా నెరవేరుస్తున్నది. ఆ దిశగా మా పోరాటాలు ఉంటాయి. అందుకనే మేము మొట్టమొదటిసారిగా ఈ సమస్యని ఆర్టీసీలో లేవనెత్తినటువంటి మేము కొత్తగా పెట్టినటువంటి సంఘమైనా మాకు సామాజిక స్పృహ ఉన్నది. ఈ సమస్యల పట్ల మేము దఫాదఫాలుగా 2,000 మందితో బస్ భవన్ ఒకసారి ముట్టడి చేయడం జరిగింది, 5,000 మందితోనే ముట్టడి చేయడం జరిగింది. ఇట్లా చేయడంతో మా పైన యాజమాన్యం కక్ష కట్టింది, గుర్తింపు యూనియన్ కక్ష కట్టింది. మా జనరల్ సెక్రటరీ హనుమంత్ ముదిరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చట్టబద్ధంగా 2019 జూన్ వరకు మేము ఈఓఎల్స్ శాంక్షన్ అయ్యింది ఆయనకు. అయితే ఒక జనరల్ సెక్రటరీకి ఈఓఎల్స్ శాంక్షన్ చేసిన తర్వాత ఆ ఈఓఎల్స్ను క్యాన్సిల్ చేసి డ్యూటీలో జాయిన్ కమ్మని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. మాకు లీవ్లు శాంక్షన్ చేసింది ఈడీ ఎండీ గారు. కానీ మా ఆ లీవ్ను క్యాన్సిల్ చేసినటువంటి అయితే డిఎం ఉన్నాడు. మరి ఒకవేళ శాంక్షన్ చేసింది ఎండీ గారు అయితే డిఎం క్యాన్సిల్ చేసే హక్కు ఉంటుందా? ఆయన సబార్డినేట్ కదా. ఇవాళ కక్షపూరితంగా మా జనరల్ సెక్రటరీ పైన వీళ్ళు ఉద్యోగం నుండి తొలగించడం అని చెప్పినా ఏది ఏమైనా మా లక్ష్యం ఏదైతే ఉన్నదో మేము పీడిత ప్రజల తరఫున పేద ప్రజల తరఫున ఈ పేద ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి అలా ఆర్టీసీ లోపల ఉద్యోగాలు ఉన్నా చేస్తున్నారు. వీళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. అట్లనే మేము మొత్తం కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్పష్టంగా ఈరోజు 3 సంవత్సరాలుగా మేము ప్రజా ఉద్యమంలో ఉన్నాం. కార్మికులను ఈ సమస్య పట్ల చైతన్యం చేస్తున్నాం. ఎక్కడికక్కడ యాజమాన్యాన్ని ఈ సమస్యను పరిష్కరించామని మా యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మేము ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. మేము ఏ డ్యూటీలు వచ్చినా ఆ డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పైన రకరకాల పోస్టుల్లో మారుస్తున్నారు ఉద్యోగాల్లో, అయినా మేము భయపడట్లేదు. ఈ మేము పూర్తిగా ఈరోజు ప్రజా జీవనానికి కట్టుబడి ఉన్నాం, ఈ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ జాతీయ మధ్యలో వెనుక మా లక్ష్యం మాకు ఆత్మహత్యలు కాదు, శరణ్యం పోరాడాలే సాధించుకోవాలే తప్పే ఈ ఆత్మహత్యలు శరణ్యం కాదని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.
చాలా థ్యాంక్స్ అండి. అంటే వీలైనంత తొందరగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీతో పాటు ఈవెన్ కామన్ పర్సన్స్ కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి. ఒకటి ఏంటంటే ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి, మీరు ఫైట్ చేయండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి, కానీ ఆత్మహత్యలు మాత్రము దాన్ని వీలైనంత మట్టుకు తగ్గించండి. ఇది ఇంకా తొందరగా అయిపోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. ఎందుకంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని మాత్రమే తెలుసు, కానీ మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా చూస్తే అరే బసెస్ బంద్ అవుతున్నాయి, స్ట్రైక్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ దాని వెనక వాళ్ళ ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రకంగా ఇన్ని రోజుల నుంచి గొడవ పడుతున్నారు అనేది అయితే మీరు నిజంగా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి వాళ్ళ టాపిక్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుతానండి. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే రజనీ గారి మీరు నేను ఒక షో కార్యక్రమం. అక్టోబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.